பத்ரம் கர்ணே விஷ்ணுயாமதேவாஹ பத்ரம் பஷ்யேமாக்ஷபிர்யஜத்ராஹ ஸ்திரைரங்கைஸ்துஷ்டுவாகும்ஸஸ்தனுபிஹ வ்யஸேமதேவஹிதம் யதாயுஹ ஸ்வஸ்தி ந இந்திரோ வ்ருத்தஸ்ரவாஹ ஸ்வஸ்தி ந பூஷா விஶ்வவேதாஹ ஸ்வஸ்தி நஸ்தார்க்ஷ்யோ அரிஷ்டநேமிஹ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது ஓம் சாந்தி சாந்தி சாந்தி. நோட் 10வ பேஜி 1வ காரிக்க அத்வைத பிரகரணம்.
உபாசனாஶ்ரிதோ தர்மஹ ஜாதி ப்ரஹ்மணி வர்ததே ப்ராகுத்பத்தேரஜம் ஸர்வம் தேனாஸௌ க்ருபண ஸ்மிருதஃ
அத்வைத பிரகரணம். கௌடபாதாச்சாரியுல வாரு அத்வைதம் அனே பதம் மீத காரிக்கலு வ்ராசாரு. 7வ மந்திரம்லோ வச்சு அத்வைதம் சாந்தம் சிவம் அத்வைதம் அனு இப்படி சதுவம். 7வ மந்திரம்லோ ஆ பதான் விவரண செஸ்துனாரு. அத்வைதம் அண்டே ஒக்கடி அனு அர்த்தம். த்வைதம் அண்டே ரெண்டு. அத்வைதம் அண்டே ரெண்டு லேனட்டுவண்டிதி அனு அர்த்தம். ஏமிட்டி ஆ ரெண்டு லேனட்டுவண்டிதி அண்டே பிரம்மானம் துரிய ஆத்மா. பிரம்மமுனே மாண்டூக்கிய பாஷலோ துரியம் ஆத்மானு செப்பபடிந்தி. ஆகம பிரகரணம்லோ விண்ணாம் மனம் பிரதம பாத த்விதீய பாத திருத்தீய பாத விஸ்வ தைஜசா பிராஜ்ஞா இவன்னி விண்ணாம் கதா. விஸ்வ தைஜசா காரிய பிரபஞ்ச விராட் ஹிரண்ய கர்ப்பா காரிய பிரபஞ்ச காரியம் சரீரம் ஸ்தூல சரீரம் சூக்ஷ்ம சரீரம் ஸ்தூல புக்கு சூக்ஷ்ம புக்கு இவன்னி குர்த்துன்னையா. ஸோ காரியம் அனு அர்த்தம். பிராஜ்ஞா அக்கட ஈஸ்வர காரணம் அண்ணாம். பிரதம த்விதீய பாத காரியம் திருத்தீய பாத காரணம் துரியான் ஏன் செப்பாம் சதுர்த்த பாதா அண்ணம். நாலுகோ பாதம் துரிய ஆத்மா அண்ணம். ஈ மொதட்டி ரெண்டு மூணு பாதாலு காரியம் காரணம். ஈ துரிய ஆத்மா காரிய காரண விலக்ஷணம் அண்ணம். அத்வைதம் பிரம்மா காரிய காரண விலக்ஷண துரிய ஆத்மா அனு அர்த்தம். அத்வைதம் பிரம்மா காரிய காரண விலக்ஷண துரிய ஆத்மா இஸ் த சப்ஜெக்ட் மேட்டர் ஆஃப் மாண்டுக்கியா. மாண்டுக்கியல்லாம் செப்பபடின விஷயம் இதண்டி. அந்தக்கனி பிரதமா த்விதீய திருத்தீய பாதத்ரயம் மொத்தம் கலிப்பதே த்வைதம் அண்ணம். நாமரூபாலு அவ்யக்தங்கா உண்டாயி பிராஜ்ஞலு. நாமரூபாலு சூக்ஷ்மங்கா ஸ்தூலங்கா உண்டாயி விஸ்வ தைஜசலு. விஸ்வ தைஜஸ் அண்டே ஜாக்ரத் ஸ்வப்னம் விஸ்வ தைஜஸ். நாமரூபாலு ஸ்தூலங்கா உண்டாயி. இப்போ கலலோக்கு போத்தே நாமரூபாலு சூக்ஷ்மங்கா உண்டாயி. நிதிரலோக்கு போத்தே நாமரூபாலு அவ்யக்தங்கா உண்டாய். கனபடக்குண்டா தெரியக்குண்டா பீஜ ரூபம்லோ உண்டாய். கனக ஈ நாமரூபாலன்னி பீஜ ரூபம்லோ உண்டே அவஸ்த నామరూపాలన్నీ సూక్ష్మంగా ఉండే స్వప్నావస్థ, నామరూపాలన్నీ స్థూలంగా ఉండే జాగ్రత్త అవస్థ, ఇవన్నీ కూడా మూడు అవస్థలు. ఈ మూడు అవస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వీటికి ద్వైతం అని పేరు. ద్వైతం అంటే అనేక విధాలుగా, ద్విధ అంటే రెండు లేక మూడుగా కనపడేది, రెండుకి ఆ పైన. ద్వైతం అంటే ద్విలో నుంచి వచ్చింది ద్వైతం, రెండు ఆ పైన, రెండు ఆ పైన ఉంటే ద్వైతం, రెండు ఆ పైన ఉంటే ద్వైతం. ఆ ద్వైతంని ద్వైతం ఆపోజిట్ అద్వైతం, ద్వైతానికి వ్యతిరేక పదం ఏమిటి? అద్వైతం. అద్వైతానికి వ్యతిరేక పదం ద్వైతం. కనుక ఈ పాదత్రయం ఈజ్ ఈక్వల్ టు ద్వైతం అని అర్థం. ద్వైతం ఈజ్ ఈక్వల్ టు కార్యకారణ స్వరూపం, కార్యకారణ రూపం, నామరూపం, అనాత్మ, మిథ్యా అని అర్థం. ద్వైతం పాదత్రయం ద్వైతంతో సమానం. ద్వైతం కార్యకారణ రూపం. కార్యకారణ రూపం అంటే నామరూపం, నామరూపం అంటే ఈ జగత్తు. ద్వైతం కానటువంటిది, పాదత్రయం కానటువంటిది తురియాత్మ. ఇటువైపు మీరు పాదత్రయం ద్వైతం కార్యకారణ రూపం నామరూప ప్రపంచం జగత్తుని రాసుకుంటే దానికి ఆపోజిట్ టోటల్గా ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి. కార్యకారణం సవికారం, ద్వైతం సవికారం, మారుతూ ఉంటుంది. సగుణం, దీనికి గుణాలున్నాయి, లక్షణాలున్నాయి. అద్వైతం నాలుగో పాదం, చతుర్థ పాదం అద్వైతం తురీయ ఆత్మ. నాలుగో పాదం, మూడు పాదాలు ఇటు చెప్పాం, కార్యకారణం రూపం ద్వైతం అని చెప్పాం. ఈ మూడు పాదాలు కానటువంటిది మరొక పాదం ఉంది, అది ఇటువైపు రాసుకోవాలి. ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. మనం తెలుగులో చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఎంత దూరం ఉంటుంది, అట్లన్నమాట. తురియ ఆత్మ అంటే చతుర్థ పాద ఈజ్ ఈక్వల్ టు తురియ ఆత్మ. తురియ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు అద్వైతం. అద్వైతం ఈజ్ ఈక్వల్ టు కార్యకారణ విలక్షణం. కార్యకారణ విలక్షణం ఈజ్ ఈక్వల్ టు నామరూపరహితం. నామరూపరహితం ఈజ్ ఈక్వల్ టు నిర్వికారం. నిర్వికారం ఈజ్ ఈక్వల్ టు నిర్గుణం. ఇలా చెప్పుకుంటూనే పోవచ్చు. ఇప్పుడు ఈ మొదటి కానికలో మనం చదివిన ఉపాసనాశ్రితో ధర్మ, ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ పాదత్రయం ద్వైతం నామరూప సవికార అవన్నీ చెప్పబడినాయి. రెండవ కారిక మనం చదవబోయేది చతుర్థ పాద తురీయ ఆత్మ అద్వైతం కార్యకారణ విలక్షణం, దాని గురించి చెప్పబోతున్నారు. ఈ ద్వైత పాదం కార్యకారణ రూపం నామరూపం, దీని లక్షణం ఏమిటి చెప్తున్నారు చూడండి. ఉపాసనాశ్రిత ధర్మ. ధర్మ మీన్స్ జీవ, జీవుడు అంటే ధ్యానం చేసేవాడు ఉన్నారు కదా, ఈ ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరిని? దేవుణ్ణి, కృష్ణుణ్ణో రామున్నో దేవినో ఉపాసన చేస్తూ ఉంటారు. ఎవరు? జీవులు. ధర్మ జీవుడు ఉపాసనాశ్రిత, ఉపాసనని ఆశ్రయించి ఉన్నాడు. ఆ దేవుణ్ణి గనక ఉపాసన చేస్తే నాకు ఇది లభిస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మా అబ్బాయికి ఆరోగ్యం, అమ్మాయికి ఆరోగ్యం, మా ఇంట్లో అన్నీ మంగళం జరుగుతాయి, అన్నీ మంచి జరుగుతాయి అని చెప్పి చేస్తున్నాం కదా ఉపాసనాశ్రిత. చిన్నగానో పెద్దగానో ఏదో విధంగా చేస్తున్నారు అందరూ, వాళ్ళ వాళ్ళ భక్తిని చూపించుకుంటున్నారు. జాతే బ్రహ్మణి వర్తతే. ఈ ఉపాసనలన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఎందులో ఉంటాయంటే ఆ మాయా సహితం బ్రహ్మ ఈశ్వరుడిగా రూపం తీసుకున్నప్పుడే ఇవన్నీ. ఈశ్వరుడు అంటే ఎవరు? దేవుడు. ఆ దేవుడే ఎంతమంది ఉన్నారు మనకు దేవుళ్ళు? 33 కోట్లు ఉన్నారు. ఏమండి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇదేనా సూపర్ మార్కెటే? హిందూయిజం సూపర్ మార్కెటే. సూపర్ మార్కెట్లో దొరికినట్టుగా దొరుకుతుంటారు దేవుళ్ళు. ఈ యొక్క 33 కోట్ల దేవతలు ఒకే దేవుడు. ఒక దేవుడికి అన్ని రకాల పేర్లు. ఆ దేవతలందరూ కూడా ఎవరంటే ఈశ్వరుడి రూపాలే. ఈశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వరుడా? ఈశ్వరుడు అంటే మన భాషలో దేవుడు అని అర్థం. మామూలుగా ఈశ్వరుడు అంటే వెంకటేశ్వర స్వామి లేకపోతే శివుడు అనుకుంటారు. మనం వేదాంతంలో ఈశ్వరుడు అన్నాము అంటే ఆ ఈశ్వరుడు దేవుడు అని అర్థం, భగవంతుడు. ఈ భగవంతుడి రూపం ఏమిటి అసలు? శాస్త్రం చెప్పింది మనం 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయం చదివాం భగవద్గీతలో, అపరా ప్రకృతి పరా ప్రకృతి మాయా సహితం బ్రహ్మ ఈశ్వర. శ్రీకృష్ణుడికి జన్మ ఉన్నది, అవతారాలన్నిటికీ జన్మ ఉంది, రాముల వారికి జన్మ ఉన్నది. భగవంతుడికి అన్ని రూపాలు రాగానే ఆయనకి ఉత్పత్తి ఉన్నది, జన్మ ఉన్నది. దేవి ఫలానప్పుడు ఉద్భవించింది. ఆ పార్వతీ శక్తి అంబిక ఎప్పుడు ఉద్భవించింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తిని ఒక చోట పెట్టంగానే ఆవిడ ఉద్భవించింది అన్నారు. ఉద్భవించిందా? జాతే అన్నారు. జాతే అంటే జన్మ ఉన్నది. ఇప్పుడు మీరు ఉపాసించే ఉపాసనా దేవతలకి జన్మ ఉన్నది. జాతే బ్రహ్మణి వర్తతే. జాతే బ్రహ్మణి అంటే వీళ్ళందరూ ఉపాసన చేసేవారందరూ కూడా ఆ ఉపాసనా దేవతని ఆశ్రయించి ఉన్నారు. బ్రహ్మణి వర్తతే, ఆ బ్రహ్మము ఉపాస్య దేవత అని అర్థం. బ్రహ్మం అంటే ఇక్కడ జాతే బ్రహ్మణి అంటే ఉపాస్య దేవత. ఉపాస్య దేవత ఉపాసనాశ్రిత అంటే ఉపాసన అనే కర్మలో, ఆ కర్మ యందు, ఆ కర్మ చేయడంలో. వర్తతే ఉదయం పూజ, సాయంత్రం పూజ, గుళ్ళల్లో పూజ, ఇక్కడ పూజ, అక్కడ పూజ, ఎన్ని పూజలో మనకు ప్రతిరోజు పూజే. ప్రతి నెల ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వరలక్ష్మి నోము వస్తున్నది, దాని తర్వాత మళ్ళీ వినాయక చవితి, దాని తర్వాత మళ్ళీ దీపావళి, దాని తర్వాత మళ్ళీ కృష్ణ జయంతి. ఒకటా రెండా అండి? ఇవి కాకుండా మధ్యలో నృసింహ జయంతి, వామన జయంతి, గరుడ పంచమి, దివి పంచమి, ఆ పంచమి అని అన్నీ బాగా తినడం కోసం పెట్టారు ఈ పండగలన్నీ చేసుకుంటున్నాం కదా. సరే, అయితే ఏమిటండి అన్నారు. వర్తతే అన్నారు. ఈ ఉపాసన చేసేవారందరూ ఉపాస్య దేవతలను ఆశ్రయించి ఆ ఉపాసనా కర్మలు చేస్తూ ఉన్నారు. చేస్తే ఏమిటండి, మంచిదే కదా, చేయనివ్వండి లోక కళ్యాణం కోసం. కొంతమంది లోక కళ్యాణం కోసం చేస్తారు, మరికొంతమంది వాళ్ళ కళ్యాణం కోసం చేసుకుంటారు. ఎలాగైతే ఏమి చేస్తారు? గౌడపాదాచార్యులు వారు అంటున్నారు, వాళ్ళందరూ పాపం దురదృష్టవంతులు అంటున్నారు. కృపణ, వాళ్ళందరూ దురదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు పూజించేటటువంటి ఈశ్వరుడు పరమసత్యం కాదు, అది ఒక మెట్టు. మన యొక్క హిందూ ధర్మంలో ఈ దేవుణ్ణి ఆరాధించడం, ఉపాసన చేయటం ఒక మెట్టుగా పెట్టారు, కానీ అదే పరమ గమ్యంగా పెట్టలేదు. ఒక దేవుణ్ణి ఆరాధించడం, ఉపాసన చేయటం, ధ్యానించడం, ఆ దేవతని సాక్షాత్కరించుకోవడం, ఇదంతా కూడా ఒక మెట్టు, గమ్యం కాదు. బాగా రాసుకొని నోట్ చేసుకోండి. అది సాధనలో భగవత్ జ్ఞానాన్ని పొందడానికి సాధనగా ఒక మెట్టుగా పెట్టారు, కానీ దాన్ని ఒక గమ్యంగా పెట్టలేదు, పరమ గమ్యంగా పెట్టలేదు దాన్ని. కానీ ఈ దురదృష్టవంతులందరూ ఆ మెట్టు మీదనే కూర్చొని ఇదే గమ్యం అనుకుంటూ ఉంటారు అంటున్నారు గౌడపాత్ర వాళ్ళు. నేను చెప్తే మీకు కోపం వస్తుంది, అందుకే నేను దూరంగా కూర్చుంటా. స్వామిని ఇప్పుడిప్పుడే నాకు కాస్త భక్తి పెరుగుతున్నది, మీరు పోయి ఇలా చెప్తారు ఏమిటి అన్నారు. భక్తి ఎప్పుడో చిన్నప్పుడు పెరిగి అది పక్వం అయిపోవాలి, 20 ఏళ్ళకే 25 ఏళ్ళకే పక్వం అయిపోయి దాన్ని అక్కడ పెట్టాలి భక్తిని. కానీ మనం 75 ఏళ్ళ వరకు భక్తి స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు. అందుకనే కృపణ అన్నారు. అలా చేసేవాళ్ళు కృపణులు, దేవుణ్ణి ఆరాధించి ఉపాసన చేసేవాళ్ళు కృపణులు కాదు. జాగ్రత్తగా వినండి, దేవతారాధన చేస్తూ దేవతలను ఆరాధించేవాళ్ళు కృపణులు అనలేదు. కానీ అదే సత్యం అనుకుంటూ అదే ఆరాధన జీవితాంతం పరమగమ్యంగా భావిస్తూ చేసేవాళ్ళు కృపణులు. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బయటికి వెళ్ళి మీరు ఏదైతే ప్రచారం చేస్తారు, నాకు భయం. స్వామిని చెప్పారు, దేవుడు పూజ వద్దన్నారు, అది చేసేవాళ్ళంతా దురదృష్టవంతులు అన్నారు అని చెప్పకూడదు. అది సాధనగా కొంతకాలం చెయ్యమని మన ధర్మమే చెప్పింది. కానీ ఎవరు కృపణులని చెప్తున్నారు గౌడపాదుల వారు? అదే పరమసత్యం అనుకుంటూ అదే గమ్యం అనుకుంటూ ఈ సాధనే ఇదే తాత్పర్యం పూజకి పరమగమ్యం అనుకుంటూ ఉంటారే వారందరూ కూడా దురదృష్టవంతులు. ఎందుకంటే దానికి ఒక పై మెట్టు ఉన్నది, ఆ దేవుడికి రూపం లేదు అస్సలు. ఆ రూపం లేనటువంటి భగవంతుడు నువ్వు తెలుసుకోవడం కోసం ఈ రూపాన్ని నీకు ఇచ్చారు ఆలంబనంగా. అది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రెండో లైన్ చూడండి, ప్రాగుత్పత్తే రజం సర్వం. ఉత్పత్తేహే ప్రాక్, అంటే ఈ భగవంతుణ్ణి నువ్వు ఉపాసన చేస్తున్న భగవంతుణ్ణి ఏ రూపంలో ఉపాసన చేస్తున్నావో ఆ దేవుడు శ్రీకృష్ణుణ్ణే ఉపాసన చేస్తున్నావే అనుకో. ఆ శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుడి గర్భంలో పుట్టక ముందు ఆయన ప్రాక్ అంటే ముందు, ఆయన జన్మ లేనివాడే కదా, జన్మ లేకుండానే ఉన్నాడు కదా. అప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? దేవకి వసుదేవ గర్భంలోకి రాకముందు ఎక్కడున్నాడు ఆయన? ఆలోచించాం మనం, మురుకు చీడ తినటానికి. కృష్ణుడు దేవకి వసుదేవుడి గర్భంలోకి రాకముందు, అంటే దేవకి గర్భంలోకి రాకముందు, వసుదేవుడి పుత్రుడిగా జన్మించక ముందు ప్రాక్ ఉత్పత్తేహే అజం, జన్మ లేదు ఆయనకి. జన్మ లేనటువంటి ఆ పరమాత్ముడు జన్మ తీసుకున్నాడు. అర్థమైందా? ప్రాగు ఉత్పత్తేహే అజం అంటే ఆయనకి జన్మ లేదు. ఆయన అసలు స్వరూపం ఏమిటి? ఆత్మ. అజం అంటే ఆత్మ. సంస్కృతంలో అజహ అంటే మేకపిల్ల, గోట్. ఇక్కడ అజం అంటే జన్మ లేకపోవటం, న జాయతే. కృష్ణుడు కృష్ణుడిగా పుట్టడానికి ముందు ఉన్నాడా లేదా? భగవంతుడు ఉన్నాడు. ఎటువంటి రూపం? జన్మ లేనటువంటి ఆత్మరూపంగా ఉన్నాడు అజం. అటువంటి అజం సర్వం, అన్ని రూపాలు అంతే. ఏ రూపం ఎవరు ఉపాసించినా కూడా వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని ఆ సమయాల్లో వాళ్ళు ఆవాహనం చేశారు అంతేకాని అసలు భగవంతుడికి జన్మ అనేది లేదు. తేన అసౌ కృపణ. ఈవిడేమనుకుంటున్నాడు ఉపాసన చేసేవాడు? ఈ కృష్ణుడే పరమసత్యం, ఈ రాముడే పరమసత్యం, నేను పూజించే దేవత శంఖు చక్ర గద ఆవిడ ఎన్ని చేతులు, అష్టభుజాదేవి, ఈ వరలక్ష్మి, వీళ్ళందరూ సత్యం అనుకుంటారు. ఆ నామరూపాలు ఇచ్చాము ఆరాధన కోసం అనే సంగతి తెలుసుకొని చెయ్యాలి. అర్థమైందా? ఎలాగైతే పసుపు ముద్ద చేసి ఎవరిని ఆవాహనం చేస్తారు? వినాయకుడిని. ఏమండి పసుపు ముద్ద ఏమిటి, వినాయకుడు ఏమిటి? నేను అనుకుంటాను అంతే, అది వినాయకుడు, ఇది అంతే. కృష్ణుడు ఆ రూపంలో నేను భగవంతుణ్ణి కృష్ణుడుగా అనుకుంటాను. ఈ పసుపు ముద్ద వినాయకుడు అవుతాడా? నిజంగా ఆయనకు పొట్టుంది, పొట్టలేదు కదా. అట్లా చూస్తే కాకపోయినప్పటికీ కూడా తమలపాకు మీద పెట్టి వినాయకుడి అనే భావించి కుంకుమ పెడతాం. భావన అర్థమైందా? నాకు తెలుసండి, పసుపు వినాయకుడు ఎట్లవుతాడు? నేను పసుపు ముద్దని వినాయకుడిగా భావించాను, భావన. అదేవిధంగా ఆ జన్మ లేనటువంటి ఆ పరమాత్మని జన్మించినట్లుగా భావించి నా కొరకు పూజ కోసం నేను ఆవాహనం చేశాను. ఒకవేళ ఆయన జన్మించినప్పటికీ కూడా ఆ జన్మ అనేటువంటిది ఆయన సత్యస్వరూపం కాదు, అసలు ఆయన జన్మ లేనటువంటి వాడు, ఆయనకి జన్మ ఉంది అదే సత్యం, ఆయన శపిస్తాడు, ఆయన మనల్ని కళ్ళల్లో ఏదో వేస్తారు చూసారా, నువ్వు కనుక తప్పు చేస్తే కళ్ళల్లో కారప్పుడేస్తాడు దేవుడు అని అన్నాడు. దేవుడు నిన్ను శపిస్తాడట, దేవుడు నిన్ను శపించి నిన్ను నరకానికి పంపిస్తాడు దేవుడు. ఇట్లాంటివన్నీ నేర్పి మనం ఆ దేవుడు అంటే భయం పుట్టేటట్లు చేసి పాపం ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన్ని ఏదో మనం పూజ చేసుకోవడం ఆహ్వానిస్తే ఆయన్ని చూపించి భయపెట్టి శపిస్తాడని ఆయన మనల్ని నరకంలోకి నెడతాడని చెప్పి ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తూ ఉంటే మనం ఎక్కడికి పోతాం, ఎక్కడికి పోతాం మనం, ఏమైపోతాం మనం? భగవంతుడే కనుక అట్లా చేస్తే భగవంతుడి బిడ్డల మనం ఎక్కడికి పోతాం? కనుక అటువంటివన్నీ కూడా మనం ఆ భ్రమల నుంచి బయటపడాలి. ఎప్పుడు? 80 ఏళ్ల తర్వాత. త్వరగా పడకపోతే కృపణ వాళ్ళు దురదృష్టవంతులు అన్నారు. అందుకని ఈ కారికలను సరిగా అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్తగా, లేకపోతే మనకు చాలా అనుమానాలు వస్తాయి వీటి మీద. ఇదేమిటి ఇలా చెప్తుంది, అక్కడ పురాణాల్లో కథల్లో అలా చెప్పారు కదా, ఉపనిషత్తు ఇలా చెప్తుంది, అన్నీ వేదం గురించే వచ్చినాయి కదా, అందుకని హిందువులందరూ కన్ఫ్యూజ్ అయిపోయినారు అని చెప్పి అంటారు వాళ్ళు. అలా అనుకోకూడదు. ఇక్కడ అది ఒక మెట్టు, మనం దూషించడంలో దాన్ని, ఆ ఉపాసనని, ఆ ఉపాస్య దేవతని, ఉపాసకుణ్ణి మనం దూషించడం లేదు. ఎవరిని దూషిస్తున్నది శాస్త్రం? అదే సత్యం అనుకోని ఆ ఉపాస్య దేవత నన్ను శపిస్తుందని, ఆ ఉపాస్య దేవత నన్ను అనుగ్రహిస్తుందని, ఆ ఉపాస్య దేవత నన్ను శిక్షిస్తుందని ఇలా భ్రమపడుతూ ఉంటే అతన్ని దురదృష్టవంతుడు అన్నాం. అర్థమైందే? ఎవరైతే ఆ తప్పుగా భ్రమిస్తూ ఆ దేవుడు ఏం చేస్తాడో, ఇవాళ ఏమవుతుందో ఏమో, నేను ఇట్లా చేశానే, నాకు ఫోన్ కాల్ ఈరోజు, స్వామిని ఎన్నో సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను, ఎంతో ఆచారంగా చేస్తాను, ఎంతో అట్టహాసంగా చేస్తాను, ఇప్పుడు అనారోగ్య పరిస్థితి వల్ల చేయలేకపోతున్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నా మార్గదర్శనం చేయండి నాకు అని ధారాపాతంగా ఏడుస్తూ భక్తురాలు ఏడుస్తూ, ఆ వ్రతాన్ని నేను ఎట్లా భంగం చేసేది, ఇప్పుడు నేను కూర్చునే స్థితిలో కూడా లేను, నాకేమో భయంగా ఉన్నది, ఏం చెప్పాలి? నేను చెప్పాను, అమ్మా వరలక్ష్మి దేవి నిన్ను అనుగ్రహిస్తుంది, నీ శక్తికి తగినంతగా నువ్వు చెయ్యి పూజ, ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చెయ్యి. భగవంతుడికి తెలియదా నువ్వు అనారోగ్యంలో ఉన్నా కూడా నువ్వు నాకు ఇవాళ ఎందుకు ఈ స్వీట్లన్నీ పెట్టలేదు, అప్పుడు 9 రకాలు చేసావు కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి 9 రకాలు ఎందుకు చేయలేదు, అప్పుడు ముత్తైదువులందరినీ పిలిచావు కదా, ఇవాళ ఎందుకు పిలవలేదు అని అడుగుతుందా అమ్మవారు? అప్పుడు పట్టుచీర పెట్టావు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఆవిడ అడుగుతుందో లేదో, అడుగుతుందని వీడికి భయం. ఈ ఉపాసన చేసే ఉపాసకురాలికి భయం. కనుక భగవత్ పూజ భయం కోసం కాదండి, భక్తిని పెంచడం కోసం, కానీ మనలో భ్రమను పెంచడానికి, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోషించడం కోసం కాదు భక్తి. ఇలా చాలామంది వాళ్ళు చేసే వ్రతాలు ఏమిటి, పూజలు ఏమిటి, అందులో ఆ సత్యనారాయణ వ్రత కథ ఒకటి చెప్తారు, అది వినకుండా వెళ్ళడం వల్ల, పూర్తిగా వినకుండా కూడా కాదు, ప్రసాదం తినకుండా వెళ్ళడం వల్ల కథ కథగా చెప్పి శశికళామ పేరు కళావతి. కళావతి ఆ కథ కనుక వినకపోతే వీడికి కూడా పోతుందేమో అని ఆస్తి అక్కడికి కూర్చుంటాడు నిద్రపోవచ్చు. ఇట్లాంటి కథలు చెప్పి 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 మన వాళ్ళు అందులో ఉన్న అసలు తాత్పర్యాన్ని గ్రహించడంలా, మన మనసు అటు ఇటు పోకుండా ఉండడం కోసం వ్రతం చేసేటప్పుడు పూజారి చేయడం కాదురా, నువ్వు చెయ్యాలి కూర్చొని దగ్గర అని చెప్పడం కోసం పెట్టారు. కానీ ఆ కథ అంతా చదివిన తర్వాత జనానికి ఒకటే భయం, అనుమానాలు పెరిగిపోతున్నాయి. వరలక్ష్మి నోము కూడా అంతే, ఏ నోమైనా అంతే. ఒకసారి నోము తీసుకున్నామంటే ఆపితే ఎట్లా అండి, పాపం వస్తుంది కదా అన్నాడు. నేను శపిస్తాను నిన్ను, నీకు పాపం వస్తుంది అని అంటాడు. అట్లా భయపెట్టకపోతే వీడు అసలు చెయ్యడని, అలా భయం పెట్టలేదనుకోండి సోంబేరి అయి కూర్చుంటాడు, ఆహ్ ఏమి చేయలేదు, పట్టకపోయినా ఏం కాదని. అందుకని పెట్టారు, నీకు శ్రద్ధ పెరగడం కోసం పెట్టారు కానీ నీకు భయం పెరగడం కోసం పెట్టలేదు. అర్థమైందే? అందుకని వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి నెల నెల వెళుతున్నాను, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, అంటే పెద్దవాడైపోయినాడు కదా ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి దిగులు పడుతూ కూర్చుంటాడు. ఆయనకి ఇక్కడి నుంచి ఒక నమస్కారం పెట్టచ్చు కదా, నాయన వృద్ధాప్యం వల్ల రాలేకపోతున్నాను, నన్ను అక్కడి నుంచి నువ్వు అనుగ్రహించు అని చెప్పి అడగాలే. నేను రాలేకపోతున్నాను అందుకని నాకు ఆ భగవంతుడి యొక్క కరుణ లేదు, ఏమైపోతానో ఏమో అని చెప్పి దిగులు పడుతూ కూర్చుంటాడు. కనుక ఇట్లాంటివన్నీ కూడా బాధపడే వాళ్ళందరినీ ఏమంటున్నారు గౌడపాదచార్యుల వారు, కృపణః. ఇప్పుడు మీరు చెప్పండి, వారు దురదృష్టవంతులా కాదా? భగవంతుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తూ భయపడుతూ దిగులు పడుతూ ఏమంటాడో భగవంతుడు ఏమనుకుంటాడో అని అనుకునేవాడు దురదృష్టవంతుడా అదృష్టవంతుడా? దురదృష్టవంతుడు. భగవంతుడు శపించడు, భగవంతుడు మనని నిందించడు. భగవంతుడు కూడా శపించి నిందించేవాడైతే మన ఇంట్లో వాళ్ళలాగా ఇంకా ఆయనేం భగవంతుడండి? ఆయన శపిస్తున్నాడని నీకెట్లా తెలుసు? లేదండి, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందిట, ముళ్ళు గుచ్చుకుంది అంటే శపిస్తాడు ఆయన. కంట్లో నలుసు పడిందండి ఇవాళ, ఏమైందండి పొద్దున ప్రసాదం సరిగ్గా నైవేద్యం పెట్టలేదన్న, కంట్లో నలుసు పడితే దానికి కనెక్షన్ ఒకటా రెండా అండి? ఇట్లా కనెక్షన్లు పెట్టి 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 జనం కంట్లో నలుసుకున్నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా పాపం, ఆయనకేం పని లేదు. ఇంకా నీకు ముళ్ళు గుచ్చుకోవడానికి కంట్లో నలుసు పట్టడానికి ఆయన వినాయకుడికి పూజ చేయాలని చెప్పిందిట వాళ్ళమ్మ, వీడు చేయకుండా వెళ్ళాట. వెళ్ళంగానే ఆ దోవలో ఏదో టైర్ పంచింది. వీళ్ళమ్మ చెబుతుంది, చెప్పానా నేను నువ్వు వినాయకుడి పూజ చేయకుండా వెళ్ళావు, టైర్ పంచర్ అయింది. ఇట్లాంటివన్నీ నేర్పితే వీళ్ళు కృపణలు కాక ఏమవుతారండి, దురదృష్టవంతులా అదృష్టవంతులా? మనం దేవుడి మీద నిజంగా గౌరవాన్ని పెంచడం లేదు పిల్లల్లో, దేవుడి మీద భక్తి పెంచడం లేదు, దేవుడి మీద భయాన్ని కల్పించి మనం ఆ భయం వల్ల వాళ్ళకి దేవుడి మీద ద్వేషాన్ని కలిగిస్తున్నాం మనం. చూసారా, ఈ పిచ్చి నమ్మకాలు అపనమ్మకాల వల్ల పిల్లల్లో, వాళ్ళు ఎదుగుతున్న పిల్లల్లో భగవంతుడి మీద భక్తిని కలిగించకపోగా భయం కల్పించి భగవంతుడి మీద భక్తి లేకుండా చేస్తున్నాం మనం. ఇదంతా మన సొంత తెలివితేటలు. కనుక భగవంతుడికి మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా? మనం కీడు చేస్తున్నాం, భగవంతుడికి మేలు చేయడం లేదు. పిల్లల్లో ఎప్పుడు భగవంతుడి మీద భయాన్ని కలిగించకూడదు, ఎప్పటికీ కూడా. నువ్వు ఇలా చేయకపోతే నిన్ను భగవంతుడు కూడా క్షమించడు అని అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి అసలు? అంటే వాళ్ళకి శ్రద్ధ రావడం కోసం, వాళ్ళలో భక్తి పెరగడం కోసం సరి అయిన పద్ధతిలో తీసుకువెళ్ళాలే, కానీ నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడటం వల్ల వాళ్ళలో ఒక విరక్తి భావం ఏర్పడుతుంది. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. భగవంతుడి మీద మనం ఎప్పుడు కూడా ఎవరిలో కూడా ఒక దురుద్దేశం కానీ అపనమ్మకం కానీ కలిగించకుండా ఉండాలి అంటే మనం సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి. భగవంతుడి మీద భయం కలిగించవద్దు పిల్లల్లో, భగవంతుడి మీద భక్తి కలిగించండి. కనుక మీరు కూడా భగవంతుడు అంటే భయపడద్దు, భక్తిని పెంచుకోండి కానీ భయం వద్దు. మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి భయం మనకు భగవంతుడు అంటే. అట్లా భయపడే వాళ్ళందరూ కృపణ అన్నారు. అసలు ఆయనకు పాపం జన్మ లేదు, మన కోసం అని చెప్పి ఒక అవతారంగా మనకు కనపడి ఆయన మనల్ని రక్షించడం కోసం వచ్చాడే, కానీ అది నువ్వు తెలుసుకోకుండా అదే సత్యం అనుకుంటున్నావు. ప్రపంచం చూడండి ఎట్లా ఉందో, పక్కనే ఉంది గుడి చూడండి, ఆ జనం చూడండి, ఆ రష్ చూడండి, తరచుడే వస్తే మీకు తెలుస్తుంది. రూపాలు మార్చి, ఆయన వేషాలు మార్చి, దేవుళ్ళ పేర్లు మార్చి, దేవుళ్ళనే మార్చి, ఇంట్లో గుళ్ళో పూజలు అన్నీ మార్చేసే రకాలున్నారు జనాలు. కనుక వీళ్ళందరిని ఏమంటారు, ఇది కావాలా నీకు, లేదా తురీయ ఆత్మ అద్వైతం బ్రహ్మ కార్యకారణ విలక్షణం భగవంతుడి అసలు స్వరూపం కావాలి, రెండవ కారిక, మీ ఇష్టం మీరు దేనికి ఓటేస్తారు. ఇప్పుడు
అతో వక్షామ్య కార్పణ్యం అజాతి సమతం గతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః.
అతః కనుక, కనుక అంటే ఎందువల్ల, ఇలా ఉపాస్య దేవతల్ని ఉపాసించడం అనేటువంటి పద్ధతి అదే సత్యం అనుకోవడం దురదృష్టం కనుక, ఆ ఉపాస్య దేవతకి అసలు స్వరూపాన్ని తెలుసుకునేటటువంటిది నేను చెప్తాను ఇప్పుడు, వక్ష్యామి. అది కార్పణ్యం, కృపణస్య భావ కార్పణ్యం. కృపణ అన్నారు చూసారా, కృపణ అంటే ఏమిటి, కార్పణ్యం సంసారం అని అర్థం. జనన మరణ సంసార చక్రంలో భయం భయంగా జీవిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ఎవరు, భగవంతుణ్ణి ఆరాధించేవాడు కూడా. అందుకే కొంతమంది అంటుంటారు, ఈ దేవుణ్ణి పూజించేవాళ్ళందరూ పిరికి పందలండి అంటుంటారు. ఎందుకంటే భయం భయంగా ఉంటాడు ఇప్పుడు. మరి పిరికి పందలు అనక ఏమంటారు నాస్తికులు అందరూ, ఏమంటారు తెలుసా, ఈ దేవుణ్ణి పూజించేవాడని పిరికి పందండి, భయం, వీడికి ఏమవుతుందో రేపు అని చెప్పి ఆయన్ని పూజిస్తూ ఉంటాడు పొద్దుకులు అంటాడు. కనుక అది నిజమే వాళ్ళు అనేది కూడా, భగవంతుడిని పూజించేవాడు పిరికి పందగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. కానీ పిరికి పంద ఎందుకు అవడం, పిరికి వాళ్ళే పూజిస్తారు దేవుణ్ణి అంటాడు. వాడు చెప్పేది తప్పు, వీళ్ళు పిరికి పందలుగా ఉండడం వీళ్ళ తప్పు. 99 మంది పిరికి వాళ్ళే. ఎందుకంటే తెలుసా, భగవంతుణ్ణి భక్తితో ఆరాధించకుండా భయం భయం భయంతోనే ఆరాధిస్తే పిరికి పందలు కాకేమండి వాళ్ళు, వాళ్ళు అనడంలో తప్పున్నదే. కనుక పిరికి పందల్లాగా ఉండకూడదు, నిర్భయంగా భగవంతుణ్ణి పూజించాలి, భయంతో పూజించకూడదు. భయం ఎవరికి ఉంటుందండి, ధైర్యం లేని వాడికి ఉంటుంది భయం. ధైర్యానికి ఆపోజిట్ ఏమిటి, భయం. ధైర్యవంతుడికి పిరికితనం ఉండదు, హ్యూమిడిటీ అంటారు. అంటే భయపడేవాడికి పిరికితనం ఉన్నట్లే కదా, వాడి చాలా పిరికిండి అంటుంటారు. పిరికి అంటే తెలుసా, పిరికి అంటే ఏంటి, చాలా టిమిడ్ ఫెలో. భగవంతుడు కూడా ఇష్టపడ్డాడు పిరికి వాళ్ళని, అర్థమైందా, భగవంతుడు కూడా ఇష్టపడ్డాడు పిరికి వాళ్ళని. భగవంతుడికి ధైర్యవంతులు కావాలి, కానీ పిరికి వాళ్ళు కాదు కావాల్సింది. ఆయన ఇష్టపడేది ధైర్యవంతులను, పిరికి వాళ్ళు మూఢులు అంటారు, పిరికి వాళ్ళని మూఢులు అంటారు. కనుక అకార్పణ్యాన్ని గురించి బోధిస్తాను మీకు నేను. కార్పణ్యం వద్దు, దురదృష్టలుగా ఉండద్దు, మీరు భయపడుతూ ఉండద్దు. అధైర్యవంతులుగా పిరికి వాళ్ళలాగా భగవంతుని పూజించకండి. ఆ కార్పణ్యం లేనటువంటి స్థితి ఏమిటో నేను చెప్తాను. వక్ష్యామి అంటున్నారు చూడండి, ఆ దురదృష్టం కాకుండా అదృష్టం అనేది ఏమిటో నేను చెప్తాను ఇప్పుడు. అకార్పణ్యం, అందుకనే అద్వైత ప్రకరణానికి చాలా పేర్లు పెట్టచ్చు. అద్వైత ప్రకరణం అని ఒక పేరు, కార్యకారణ విలక్షణ ప్రకరణం అని మరొక పేరు. కార్యకారణ విలక్షణ ప్రకరణం అని కూడా పిలవచ్చు. మోక్ష ప్రకరణం అని చెప్పచ్చు. ఎప్పుడైతే మనకు అద్వైతం బ్రహ్మ జ్ఞానం వస్తుందో అప్పుడే మోక్షం, మోక్ష ప్రకరణం అని చెప్పచ్చు. నాలుగవ పేరు తురీయ ప్రకరణం అని చెప్పచ్చు. అద్వైతం తురీయ ఆత్మ, తురీయ ప్రకరణం అని చెప్పవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు అజాతివాదాన్ని గురించి చెప్తున్నారు. అజాతి అంటే బ్రహ్మకు జన్మ లేదు. జాతి అంటే బ్రాహ్మణ క్షత్రియ జాతి అని కాదు, ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతి అని కాదు. ఆ జాతి అంటే ఆ బ్రహ్మమునకు నిజంగా జన్మ లేదు. జన్మ ఉన్నట్లుగా భావన చెయ్యబడింది, నిజంగా జన్మ లేదు. ఆ జాతివాదం అంటారు. అజాతివాదాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు ఇప్పుడు. అత అకార్పణ్యం వక్ష్యామి. అకార్పణ్యం కృపణ, కృపణస్య బాహవ కార్పణ్యం. దురదృష్టవంతులు కాకుండా ఉండాలి అంటే అకార్పణ్యం, భయము లేకుండా ఉండాలి. సంసార జనన మరణ వ్యాధి జర ఇటువంటి భయాలన్నీ లేకుండా ఉండాలి అంటే మీకు అకార్పణ్యం వక్ష్యామి. అకార్పణ్యం అంటే శోకము లేనటువంటి అని అర్థం. అజాతిం సమతాం గతిం, సమతాం గతం వక్ష్యామి. సమతాం గతం ఏమిటి ఆ అకార్పణ్యం విషయం అంటే, సమతాం గతం అద్వైతం బ్రహ్మ తురీయ ఆత్మ ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది, సమంగా సమతాం గతం అంటే దానికి కాల పరిమితి లేదు. కృష్ణుడికి కాల నిర్ణయం ఉంది, రాముల వారికి కాల నిర్ణయం ఉంది, కాలం ఉంది. ప్రతి దేవుడికి కూడా ఒక కాల నిర్ణయం ఉంది. పూజించేటప్పుడు మనం ఉపాసన చేసే దేవతలందరూ కూడా కాలానికి బద్ధులు వాళ్ళు. కాలానికి బద్ధుడు కానటువంటి ఆ పరమాత్మని పూజించాలి మనం. అంటే కాలం కూడా ఆ యొక్క తురియ ఆత్మని టచ్ చేయలేదు. అంటే కాలం వికారాన్ని సృష్టిస్తుంది కదా. కాలం అంటే ఏమిటి ఇక్కడ? ద టైమ్ బౌండ్ మీన్స్ ఇట్ బ్రింగ్స్ మోడిఫికేషన్స్. టైమ్ ఈజ్ దట్ హుచ్ బ్రింగ్స్ మోడిఫికేషన్స్. కాలం అనేది పరిణామాన్ని తెస్తూ ఉంటుంది, మార్పు వస్తూ ఉంటుంది. అందుకని కృష్ణుడు బాలకృష్ణుడు, యవ్వన కృష్ణుడు, రాముడు వారు కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడిగా ఉన్నప్పుడు, అంటే కాలం ఉన్నది అక్కడ. చూసారా, దేశం ఫలానా చోట ద్వారకా, అయోధ్య ఇలాంటి ఒక చోటు, ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ దేవుడికి. కనుక కాల పరిమితి ఉంటుంది. కానీ తురియ ఆత్మకి కాల పరిమితి లేదు, సమతాం గతం. తురియ ఆత్మ ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది, సమతాం గతం. యథా కశ్చిత్ జాయమానం సమంతతః న జాయతే. ఎలాగైతే, అంతేకాదు ఈ యొక్క సమత్వంగా ఉండేటటువంటి కాల పరిచ్ఛిన్నం కానటువంటి ఈ బ్రహ్మాన్ని గురించి చెప్తాను, అంతేకాదు ఏదైనా సరే ఇక్కడ పుట్టింది అంటే, ఏదైనా సరే ఒకటి పుట్టినది అన్నారనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పారో, నేనేం చెప్తాను తెలుసా, అది పుట్టలేదు అని చెప్తాను నేను అంటారు ఆయన. ఎనీథింగ్, ఏదైనా నీది పుట్టింది, రామ నవమి కృష్ణ అష్టమి అన్నావా, అది నిజంగా పుట్టలేదు అని నేను నిరూపిస్తాను అంటున్నారు ఆయన. మీ అబ్బాయి పుట్టాడు అంటే పుట్టలేదు అని నిరూపిస్తాను అంటున్నారు. నువ్వు పుట్టాను అంటే డేట్ ఆఫ్ బర్త్ బర్త్డే అంటే నువ్వు పుట్టలేదని నేను నిరూపిస్తాను అంటున్నారు. పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఆయనకి చూడండి. మళ్ళాంటి వాళ్ళందరిని పెట్టుకొని ఆయన ఓడిపోతాడో మనం ఓడిపోతామో చూడాలి ఇప్పుడు. మనం ఓడిపోతే మంచిది, మనం గెలిచామంటే మన ఇగ్నరెన్స్ని కాస్త చూపి ప్రకటన చేసుకున్నామని అర్థం. అర్థమైందా? ఏం చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో? సమంతతః జాయమానం అంటే ఎక్కడ, ఏది, ఎప్పుడు. సమంతతః అంటే ఏ చోటైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఏదైనా ఉద్భవించింది అంటే, మీరు అన్నారు అంటే అది నేను పుట్టలేదు అని చెప్పగలను అంటున్నారు ఆయన. నేను నిరూపిస్తానంటున్నారు. పుట్టుక అనేటువంటిది లేదు అంటున్నారు. ఎలా నిరూపిస్తారండి అంటారు. ఏమిటి, ఈయనకేమైనా పెద్ద కొమ్ములు వచ్చినాయా ఏమిటి? ఇంతమంది పుడుతూ ఉంటే మెటర్నాలిటీ వార్డులో రోజు రోజు ఫోన్ కాల్సే కదా, అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టింది. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తుంటే ఇంతమంది జీవులు పుడుతూ ఉంటే మనుషులేనా అండి పోనీ? మిగతా వాళ్ళందరూ ఎన్ని జీవరాశులు, వీళ్ళందరూ పుడుతూ ఉంటే ఏమిటి ఈయన పుట్టలేదంటాడు? ఈయన పెద్ద ఏదో కొత్తగా న్యూ ఇన్వెన్షనా అన్నారు. అది జ్ఞాని యొక్క ధైర్యం. ప్రపంచం మొత్తం వచ్చి ఒక చోట నుంచున్నా కూడా ఇది సత్యం కాదని చెప్పగలిగే ధైర్యం ఉన్నవాడే ధైర్యవంతుడు. గుంపులో గోవింద చెప్పేవాడు ధైర్యవంతుడు కాదు. ఏమండి, అందరూ నడిచే బాటలో మనం నడవాలి అనేవాళ్ళు నాన్ థింకర్స్. అందరూ నడిచే బాటలో నడవడం కాదు, అందరూ నడిచే బాట సరి అయినదా కాదా అని తెలుసుకోవాలి ముందు, అప్పుడు నడవాలి. అర్థమైందా? కనుక నడవడం ప్రధానం కాదు, అది సరి అయిన బాట కాదా. గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు, శంకరాచార్యులు వారు చెప్తున్నారు, మన ఆచార్యులందరూ చెప్తున్నారు, వేదంలో చెప్పినదే పరమసత్యం, ఏది నిజంగా జన్మించలేదు. నువ్వు జన్మించింది అనుకుంటున్నావు, నిజంగా జన్మించలేదు. ఎలాగండి అది, ఎలా ఒప్పుకోవడం? అది విలక్కాయలాగా, విలక్కాయ మింగుతారా? మింగలేము, గొంతుకు అడ్డం పడుతుంది. ఇప్పుడు ఈ గౌడపాదాచార్య వారి టీచింగ్ కూడా విలక్కాయలాగా ఉంది. మింగుడు పడేసేది కనపట్టాలి, మింగుడు పడేదిలా కనపట్టాలి, అంత తేలిగ్గా పడదండి. దానికి మనం తయారు కావాలి, మనస్సును తయారు చేయాలి. ఎలా పడుతుంది అది? సత్యమైనప్పుడు, వారు చెప్పేది సత్యమైనప్పుడు అది నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కష్టమే, కానీ నాకున్నటువంటి పరిజ్ఞానం, ఇంతకుముందు ఉన్నటువంటి జ్ఞానం, అజ్ఞానం అనండి, పరిజ్ఞానం అనండి, అజ్ఞానం లాంటి పరిజ్ఞానం అనండి, ఇవన్నీ పెట్టుకొని నేను ఆలోచిస్తున్నాను. అందువల్ల నాకు అది సత్యం అని అనిపించడం. ఆయన అంటున్నారు, నీకు అనిపించినా అనిపించకపోయినా ఇది పరమసత్యం, నేను అది చెప్తాను ఎలా అని విను. విన్న తర్వాత నువ్వు స్వాలో చేసుకుంటావో స్వాలో చేసుకోలేవో, మింగుడు పడుతుందో మింగుడు పడదో అది నీ ఇష్టం. నేను చెప్తానంటున్నారు. ఏమిటి చెప్తారు? ఉదాహరణ చెప్తున్నారు, ఒక ఉదాహరణతో చెప్తున్నారు. ఆకాశం, ఆకాశం ఉన్నది కదండి చోటు, స్థలం. ఇక్కడ ఆకాశం అంటే పైకి చూడకండి, తెలుగులో ఆకాశం అంటే మనం పైకి చూస్తాం మబ్బులు, స్కై. ఇక్కడ ఆకాశం అంటే చోటు, స్థలం. ఈ హాల్లో స్థలం ఉన్నది కదా, ఉన్నదా, ఉన్నదా లేదా? ఎలా తెలుసు మీకు? మీరు చూసారా ఆకాశాన్ని? చూసారు, స్థలాన్ని చూసారా అండి మీరు? చూడని స్థలాన్ని ఉన్నదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆలోచించండి. ఈ హాల్లో స్థలం ఉన్నదా లేదా అని అడిగితే ఉన్నదండి అన్నారు. నేను నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారు. నేను అడుగుతున్నాను, ఏమండి మీరు ఉన్నది అన్న స్థలాన్ని మీరు చూసారా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఏం చెప్తారు? స్థలం చూడలేదండి. ఎందుకంటే మీరు స్థలం చూడలేరు కదా. ఎందుకని చూడలేరు? నేను అడుగుతా ప్రశ్న. హాల్లో స్థలం ఉందా అంటే ఉందన్నారు. నువ్వు చూసావా అంటే చూడలేదన్నారు. ఎందుకు చూడలేదు ప్రశ్న, మీరు సమాధానం చెప్పాలి. ఏమంటే చూడడానికి దానికి రూపం లేదండి అని చెప్తారు కదా. స్థలానికి రూపం లేదు. రూపం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ నేను కూర్చోవడానికి చోటు ఉన్నది కాబట్టి, స్థలం ఉన్నది కాబట్టి నేను స్థలం ఉన్నది అని అంటాను. అవునా? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇక్కడ ఆకాశం ఆకాశం అన్నారు ఆయన. ఇప్పుడు ఈ స్థలం, మనం కూర్చున్న స్థలం, హాల్లో ఉన్న స్థలం, హాల్కు బయట ఉన్నదా లేదా? ఈ హాల్లో ఉన్న స్థలం, ఈ చోటు అనేది హాలుకు వెలుపల ఉన్నదా లేదా? ఉన్నదా? ఉన్నది. ఈ హాల్లో ఉన్న స్థలం పుట్టిందా పుట్టలేదా? హాల్ స్పేస్ అంటాం, హాల్ స్పేస్, కార్పెట్ స్పేస్ అని ఉంటారు కదా. ఎంత అండి స్క్వేర్ ఫీట్ అంటే? 750 స్క్వేర్ ఫీట్ అండి స్థలం. ఈ 700 స్క్వేర్ ఫీట్ కొత్తగా పుట్టిందా, అంతకుముందే ఉన్నదా? అంతకుముందే ఉన్నది. నువ్వు ఇల్లు కట్టడానికి ముందు కూడా ఆ స్థలం ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టిన తర్వాత ఏమండి ఇల్లు కట్టానండి రండి చూడండి అంటాడు. ఏం కట్టావు? ఇల్లు కట్టావా గోడలు కట్టావా? ఇల్లు కట్టావా గోడలు కట్టావా? ఇంట్లో స్థలం అన్నావు, ఇంట్లో స్థలం పుట్టిందా అని అడుగుతున్నాను నేను. పుట్టలేదు కదా. ఎందుకని? ఇల్లు కట్టడానికి ముందే ఉన్నది, ఉన్న స్థలంలో గోడలు కట్టావు. ఉన్న స్థలంలో గోడలు కట్టి ఈ స్థలం నాది అన్నావు అంతే. కనుక ఇది లోపల నువ్వు గోడలు కట్టడానికి ముందే ఉన్నది, కనుక ఇది పుట్టింది అని చెప్పి అనలేవు. మై న్యూ హౌస్ అని అన్నాడు. కొత్త ఇల్లు అండి, ఈ మధ్యనే కట్టాం, 1956 అని రాసుంటే కొన్ని ఇళ్ళ మీద చూసారా? అంటే ఇల్లు కొత్తగా అప్పుడు పుట్టిందండి. ఇంట్లో గోడలు వాడుకుంటావా స్థలం వాడుకుంటావా? మా ఇంటికి రండి అంటాడు, మా ఇంటికి రండి మా ఇంట్లో కూర్చోండి అంటాడు. ఎక్కడ? ఇంట్లో కూర్చుంటే స్థలంలో కూర్చుంటున్నావా గోడల్లో కూర్చుంటావా? ఏమంటే ఇల్లు అనేది నిజంగా ఉన్నదా? ఇప్పుడు నేను అడుగుతా, ఇల్లు అనేది ఉన్నదా? మీరు ఇంట్లో కూర్చుంటున్నారా స్థలంలో కూర్చుంటున్నారా? స్థలంలో కూర్చున్నారా ఇంట్లో కూర్చున్నారా? చూసారా ఇట్లాంటి ప్రశ్నలు నేస్తే ఎక్కడికి పోతాం మనం? కనుక ఉదాహరణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పేది మనకు ఇళ్ళు ఫ్లాట్స్ అంటే బాగా ఇష్టం కదా, అందుకని అది చెప్పాను నేను. ఆ రోజుల్లో ఫ్లాట్స్ లేవు కదా పాపం గౌడ పాదాచార్యుల వారి కాలంలో, అందుకని ఒక కుండ పెట్టి చెప్తున్నారు ఆయన, కుండ ఉదాహరణ. ఇప్పుడు ఈ వారు చెప్పబోయే విషయాన్ని చెప్తున్నాను. 3వ కారిక నుంచి 9వ కారిక వరకు ఈ ఒక్క అధ్యాయాన్ని ప్రకరణం మొత్తాన్ని కూడా 4 విధాలుగా 4 టాపిక్స్ ఉంటాయి ఇందులో. ఈ సృష్టి అనేది పుట్టింది అంటున్నారు మీరు. ఈ సృష్టి భగవంతుడు చేశాడు. ఈ భగవంతుడు చేసిన సృష్టిలో భగవంతుడు నన్ను సృష్టించాడు, జీవుణ్ణి నేను పుట్టాను అంటున్నాం. అందరు ఏమంటున్నారు? అందరు ఏమంటున్నారు? ఈ సృష్టి జరిగింది, భగవంతుడు ఈ సృష్టి చేశాడు. ఈ సృష్టిలో భగవంతుడు చేసిన ఈ సృష్టిలో నేను కూడా సృష్టింపబడినాను, జీవుణ్ణి నేను, ఆయన పరమాత్ముడు నన్ను సృష్టి చేశాడు అంటున్నారా లేదా? అందరూ ఇందులో ఏమన్నా సందేహమా? లేదు కదా. భగవంతుడు సృష్టి చేశాడు, ఈ సృష్టిలో అంతా కూడా ఆయన చేత సృష్టింపబడ్డారు, ఈ సృష్టింపబడిన వీళ్ళందరూ కూడా జీవులు, జీవరాశులు అంటున్నావా లేదా? జీవరాశులు అంటే గుంపు కదా, జీవరాశులు. ఆ జీవరాశుల్లో నేనొక జీవరాశిని అంటున్నావా? అంటున్నారా లేదా? ఆయన అంటారు సృష్టి లేదు, భగవంతుడు సృష్టి చేయలేదు, నువ్వు జీవుడు సృష్టింపబడలేదు అంటున్నారు ఆయన. ఆయన ఏమంటారు? ఇప్పుడు అందరూ అనుకుండేది ఏమిటి? సృష్టి చేయబడింది, ఈ సృష్టిని భగవంతుడు చేశాడు, ఆ భగవంతుడు చేసిన సృష్టిలో నేను ఒక జీవుణ్ణి, నేను సృష్టింపబడినాను, నేను ఆయనకి దాసుణ్ణి, ఆయన నాకు స్వామి. నేను చెప్పే మార్కులు ఏమన్నా సత్యం అసత్యం ఉందా? లేదు కదా. అందరూ అనుకునే విషయమే కదా నేను చెప్తున్నాను. ఆయన అంటారు ఈ సృష్టి చేయబడలేదు, భగవంతుడు ఇది సృష్టిని చేయలేదు, ఈ సృష్టిలో జీవులు కూడా సృష్టింపబడలేదు, నిజంగా సృష్టింపబడినారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంటున్నారు ఆయన. దీనితో చాలా కష్టం గౌడపాదాచార్యుల వారితో. ఊరంతా ఒక రకమైతే ఈయన ఒక రకం. మన తెలుగులో కూడా చెప్తూ ఉంటారు చూసారా, ఊరంతా ఒకవైపు పోతుంటే వీడు ఒకరైపోతాడు అంటారు కదా. అట్లాగే గౌడపాదాచార్యుల వారు జనమంతా ఒక రకంగా ఆలోచిస్తుంటే ఈయన ఒక రకంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం మధ్యలో నలిగిపోతున్నాం. ఏమిటి, ఊళ్ళో మన ఇళ్లలో ఊళ్ళో వాళ్ళు చెప్పేది వినాలే, గౌడపాదాచార్యుల వారు చెప్పేది వినాలే. ఆయన అంటున్నారు, అటంతా వినొచ్చావు కదా ఇప్పటి వరకు, నేను చెప్పేది కూడా విను, తర్వాత ఆలోచించుకో అటువైపు పెడతావో ఇటువైపు పెడతావో అని చెప్తున్నారు. ఏమిటి ఆ నాలుగు విషయాలంటే, యుక్తి ద్వారా ఈ జీవుడు పుట్టలేదు అని చెప్పి నిరూపిస్తానంటున్నారు. యుక్త్యా జీవ సృష్టి నిషేధః, యుక్తి ద్వారా లాజికల్లీ, యుక్త్యా జీవ సృష్టి నిషేధః. నిషేధ అంటే లేదు అని చెప్పడం. రెండవ టాపిక్, యుక్త్యా జగత్ సృష్టి నిషేధః, యుక్తి ద్వారా ఈ జగత్ అనేటువంటిది కూడా పుట్టలేదు అని నేను నిరూపిస్తానంటున్నారు. యుక్త్యా జగత్ సృష్టి నిషేధః, సృష్టి జరగలేదంటున్నారు. మూడవ టాపిక్ ఏంటి, శ్రుత్యా శ్రుత్యా జీవ సృష్టి నిషేధ, శృతిలో కూడా చెప్పబడింది, దానికి ప్రమాణం నేను చూపిస్తానంటున్నారు. శృతి వేదంలో, శ్రుత్యా శృతి ద్వారా, వేదము ద్వారా, ఉపనిషత్తు మంత్రముల ద్వారా జీవ సృష్టి నిషేధ, జీవుడు సృష్టింపబడలేదు అని చెప్పి నేను నిరూపిస్తాను. భక్ష్యామి అన్నారు కదా, అది నిరూపిస్తాను, మూడవ టాపిక్ అది. అంతేకాదు, శృత్యా అదే వేదము ద్వారా ఈ జగత్ సృష్టింపబడలేదు అని చెప్పి నేను నిరూపిస్తాను, వేద ప్రమాణాన్ని నేను చూపిస్తాను అంటున్నారు. శృతి ప్రమాణాన్ని నేను చూపిస్తాను అని చెప్తున్నారు. ఆయన చెప్పడానికి ముందు ఇప్పుడు మనం మొదటి టాపిక్ 3 నుంచి 9 కారికల వరకు యుక్త్యా జీవ సృష్టి నిషేధ, మనకే పెట్టారు ఎస్ ఫస్ట్. జగత్తు గురించి చెప్పచ్చు కదా ముందు, జీవుణ్ణి గురించి చెప్తున్నారు. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, 3వ కారిక నుంచి 9వ కారిక వరకు మనం ఇప్పుడు మొదటి టాపిక్లో ప్రవేశించాం. ఏమంటారంటే ఆయన, నీవు జీవుడు గురించి తెలుసుకుండే ముందు ఈ కుండ గురించి తెలుసుకొని ఆయన అంటున్నారు. ఈ కుండలో చోటు ఉందండి. కుమ్మరివాడు కుండ జగడానికి ముందు ఈ చోటు ఉన్నదా లేదా, ఉన్నదా? కుమ్మరివాడు ఈ చోటును సృష్టి చేశాడా? చేయలేదుగా, కుండ సృష్టించాడు, కుండ మాత్రం చేశాడు. మీరు కుండను ఉపయోగిస్తున్నారా, కుండలో ఉన్న చోటును ఉపయోగిస్తున్నారా? కుండలో ఉన్న చోటు, స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కుండ గనక లేకపోతే, కుండ లేకపోతే ఈ చోటుని మనం ఉపయోగించుకోలేము, అవునా? పాలు ఇందులో పట్టి పెరుగు చేయాలి అనుకుంటే మీకు కుండ కావాలి. ఇప్పుడు ఈ కుండే లేదనుకోండి, పాలు ఎలా పడతారు, పాలు ఎలా కాగబెడతారు, పాలు ఎలా తోడేస్తారు, పెరుగు ఎట్లా అవుతుంది? కనుక కంటైనర్, కుండని ఏమంటాం, కంటైనర్. ఏం ఉపయోగిస్తున్నాం మనం, కంటెంట్. కంటెంట్ అంటే స్థలం. మనం ఉపయోగించేదేమో స్థలం, కుండలో ఉన్న స్థలం, కుండని కాదు ఉపయోగించేది మనం, కుండ లోపల ఉన్న స్థలం, కుండ లోపల ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఈ కుండ లోపల ఉన్న స్థలం పుట్టిందా? పుట్టలేదు. పాట్ స్పేస్ అని పేరు పెట్టాం, కుండలో ఉన్న స్థలం అని పేరు పెట్టాం, పాట్ స్పేస్ అని. ఈ దీనికి బయట స్థలం ఉన్నదా లేదా? ఉన్నది. దీన్ని ఏమంటాం, టోటల్ స్పేస్ అంటాం, మహాకాశ, మహాకాశ ఘటాకాశ. ఈ యొక్క ఆకాశాన్ని ఏమంటామంటే ఘట అవచ్ఛిన్న ఆకాశ, ద స్పేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద పాట్, space enclosed in the pot is called ghata avachinna akashaha. Ghata avachinna, avachinna ante enclosed, enclosed space. Avachinna akasha, ghatavachinna akasha. ఈ ఘటావచ్చిన్న ఆకాశ ఘటం రావడానికి ముందు ఎలా ఉన్నది? మహాకాశంగా ఉన్నది, టోటల్ స్పేస్గా ఉన్నది కదా. ఈ టోటల్ స్పేస్గా ఉన్నది అంటే ఏమిటి? అంతటా ఉన్న స్థలం టోటల్ స్పేస్ అంటాం, మహాకాశం అంటాం. బయట కూడా ఉన్నది కదా, అంతటా ఉన్నది కదా. ఈ కుండరాంగానే ఆ మహాకాశానికి ఏం పేరు వచ్చేసింది? ఘటాకాశం వచ్చింది. ఈ కుండ రాగానే మట్టి ముద్ద కాస్త కుండ చేయంగానే పాప ఆ మహాకాశానికి ఏం పేరు పెట్టాడు? ఘటాకాశ, పాట్ స్పేస్. ఈ షేప్ రాకముందు మహాకాశం, షేప్ రాగానే ఘటాకాశం. కుండ పుట్టిందా చోటు పుట్టిందా? కుండ పుట్టింది. అర్థమైందా? ఆకాశం పుట్టలేదు. అట్లాగే ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇంకా కుండ మర్చిపోండి. ఈ శరీరం ఒక కుండ లాంటిది, ఆకాశం లాంటిది తురియ ఆత్మ. ఆకాశం లాంటిది తురియ ఆత్మ, అంతటా వ్యాపించి ఉంది పరమాత్మ. తురియ ఆత్మనే పరమాత్మ అంటాం. అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలో ఈ కుండలాంటి శరీరం పుట్టగానే ఆయన ఈ శరీరంలో కూడా ఉంటాడా ఉండడా? ఆ పరమాత్మ మహాకాశం లాంటి పరమాత్మకి ఈ శరీరం అనే కుండ రాగానే ఏం పేరు వచ్చేసింది చెప్పండి? జీవాత్మ. పుట్టాడు రా జీవుడు అన్నాడు. ఇప్పుడు ఈ జీవ ఆత్మ పుట్టిందా శరీరం పుట్టిందా? శరీరం పుట్టింది. కంటైనర్ పుట్టిందండి, కంటెంట్ పుట్టలేదండి. జీవుడు పుట్టలేదు, శరీరం పుట్టింది. శరీరం పుడితే తురియ ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మకి జీవాత్మని పేరు పెట్టాం కదా. ఈ జీవాత్మ అనేవాడు పుట్టాడా? శరీర పుట్టుకని జీవాత్ముడికి ఆపాదించావు. చూసారా? శరీర పుట్టుకని ఆ చైతన్యం ఉంది కదా, అంతటా ఉన్న పరమాత్మ ఇక్కడ ఉండగానే ఆయన ఏమన్నాం? జీవాత్మ అన్నాం. ఏమంటున్నాం? జీవుడు పుట్టాడు అన్నాం. నిజంగా పుట్టాడా? ఎవరు పుట్టింది? శరీరం. జీవుడు పుట్టలేదు, జీవాత్మ పుట్టలేదు. ఈ జీవాత్మ దూరమైపోయినాడండి దేవుడికి. ఎందుకు దూరమైనా మనందరం? ఏమండి ఈ కొండల ఆకాశం మహాకాశానికి దూరమైందా? టోటల్ స్పేస్కి పాట్ స్పేస్ దూరమైపోయిందా పాపం? దూరమైందండి. మరి ఎందుకు మన అందరం ఆ పరమాత్మ నుంచి దూరం అయిపోయినామండి, మనకు అందుకే దిగులు చింత అండి అని అంటారు. ఒరే నువ్వు ఎట్లా దూరం అవుతావు? అసలు ఎలా దూరం అవుతావు? దూరం కాలేవు. ఇప్పుడు కూడా పరమాత్ముడే జీవాత్మ అని పేరు పెట్టాం. ఎలాగైతే అంతటా ఉన్న ఆకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేవు, ఈ కుండలో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటా. అదేవిధంగా తురియ ఆత్మ అంతటా ఉన్నది, దానికి రూపం లేదు, ఏ విధంగా అది ఉపయోగపడదు. అందుకని ఈ కుండ అనే శరీరం కుండలాగే ఉంది, కుండలాంటి శరీరం. ఈ శరీరంలో లభించే జీవాత్మ పరమాత్ముడే జీవాత్మగా కనిపిస్తున్నాడు, అంతేగాని జీవాత్మగా పుట్టలేదు. ఇప్పుడు మీరు పుట్టారా అంటారా పుట్టలేదంటారా? నా శరీరం పుట్టింది అని చెప్పండి. మీరు పుట్టలేదు, మీరు ఆత్మస్వరూపం, మీరు తురియ ఆత్మ కదా. ఇలా కనుక తెలుసుకుంటే మీరు జ్ఞానులు అవుతారు, తెలుసుకోకపోతే కృపణులు అవుతారు. కృపణులు అంటే ఏమిటి? దిగులు, సంసారం, బాధ. కనుక కుండ మగిలిపోతుంది. ఇప్పుడు జన్మ లేదని చెప్పాం, నాశ. ఈ పాట్ స్పేస్ కుండలో ఉన్న చోటు నశించిపోతుందా? కుండలో ఉన్న స్థలం నశించిపోతుందా? కుండ పగిలిందనుకోండి, పాపం కొండలో ఉన్న చోటు కూడా పగిలిపోయిందండి అంటారా? పగిలిపోయి శరీరం నశిస్తుంది, కానీ లోపల ఉన్న జీవాత్ముడు నశించడు. ఎందుకంటే పుట్టలేదు కనుక. శరీరం పుట్టింది కనుక, కొండలాంటి శరీరం పుట్టింది కనుక నశిస్తుంది. కుండలో ఉన్న ఆకాశం పుట్టలేదు కనుక నశించదు. ఈ శరీరం ఉన్న పరమాత్ముడే జీవాత్ముడిగా ఉన్న జీవాత్మ నశించదు. ఇప్పుడు నువ్వు జీవాత్మగా ఓటు వేస్తావా, ఈ కుండలాంటి శరీరం అనుకుంటావా? కుండలాంటి శరీరం నేనే అన్నావు అంటే మరణం ఉంటుంది. నీకు మరణం వద్దు, మరణ బాధ వద్దు అంటే నేను జీవాత్ముణ్ణి, మరణం లేని జీవాత్మనని తెలుసుకోండి. ఇంటికి వెళ్ళి బాగా ధ్యానం చేయండి దీని మీద. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.